వెల్కమ్ టు బైబిల్ ప్రబోధాలు ఎపిసోడ్ నెంబర్ 003. హాయ్, ఐఎమ్ డాక్టర్ జోయల్ మదాసు, యువర్ హోస్ట్. దేవుని వాక్యమును విభజించి సరి అయిన భావమును అర్థమును తెలియజేయటకు ఈ కార్యక్రమం ఏర్పరచబడింది. ఈ కార్యక్రమం ఇచ్చినందుకు మీ అందరికీ దేవుని నామను వందనం తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరముగా ఉంటుందని తలంచున్నాను. థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్ అండ్ స్టే ట్యూన్ ఫర్ బైబిల్ ప్రబోధాలు, వేర్ గాడ్స్ వర్డ్ ఈజ్ యాక్యురేట్లీ ఇంటర్ప్రిటెడ్ అండ్ ఫెయిత్ఫుల్లీ ప్రొక్లెయిమ్డ్. థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్. లాస్ట్ వీక్, పోయిన వారం ఎపిసోడ్ 002లో మనం తెలుసుకున్న భాగం ఏంటంటే దేవుని వాక్యం గురించి, బైబిల్ గ్రంథం గురించి, ఓవరాల్ బైబిల్ ప్రాముఖ్యత ఏమిటి అని. దైవావేశం వలన కలిగినటువంటి లేఖనములు అంటే అర్థం ఏమిటి, దాని ప్రాముఖ్యత ఏంటని తెలుసుకున్నాం. ఈ వారం ఎపిసోడ్ 003లో బైబిల్ గ్రంథం యొక్క ముఖ్య సారాంశం ఏమిటి అన్నది మెయిన్ టాపిక్. బైబిల్ గ్రంథం యొక్క ముఖ్య సారాంశము ఏమిటి? ఉదాహరణకి మనము అనేకమైన పుస్తకాలు చదువుతూ ఉంటాం. ఇంట్రడక్షన్ పార్ట్లో మొదటి అధ్యాయంలో రచయిత తాను రాయబోయే పుస్తకం గురించి, దాని ప్రాముఖ్యత గురించి క్లుప్తంగా వివరిస్తాడు. అలాగే పత్రికలు రాసేవారు కూడా క్లుప్తంగా ఆ పత్రిక యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని 1-2 లైన్లో వివరించడానికి ప్రయత్నిస్తారు, వివరిస్తారు అలా కొంతమంది. అదేవిధంగా బైబిల్కి కూడా ఒక ముఖ్య సారాంశం ఉంటుంది. అంటే ప్రతి గ్రంథము, ప్రతి పుస్తకము, ఆదికాండము, నిర్గమకాండము ఉదాహరణకు తీసుకుంటే అలా ప్రతి పుస్తకానికి ఒక ముఖ్య సారాంశము ఉంటుంది. అలాగే బైబిల్ అంతటికి, ఆదికాండం నుంచి ప్రకటన వరకు, ప్రాముఖ్యమైన సారాంశం ఉంటుంది. ఆ సారాంశం, ఆ అంశం ఏమిటి అన్నది ఈ ఎపిసోడ్ 003 యొక్క ప్రాముఖ్యత. ఉదాహరణకు కొంతమంది స్కాలర్స్ ఏమంటారంటే బైబిల్ గ్రంథానికి చాలా సారాంశాలు ఉన్నాయి, చాలా థీమ్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటారు. కొంతమంది పాపము ఒక ముఖ్య సారాంశంగా అనుకుంటారు. కొంతమంది దేవుని రాజ్యము ముఖ్య సారాంశం అనుకుంటారు, ఆయన రాజ్య పరిపాలన. కొంతమంది దేవుడు మోషేతోటి, అబ్రహాముతోటి, దావీదుతోటి ఇలా చేసినటువంటి నిబంధనలు, ఒప్పందాలు ప్రాముఖ్యమైన అంశాలు బైబిల్ గ్రంథంలో అని చెప్పేసి అనుకుంటారు. నా ఒపీనియన్ ఏంటంటే దేవుని గ్రంథం యొక్క ముఖ్య సారాంశము ఆయన రాజ్య పరిపాలన, దేవుని యొక్క రాజ్య పరిపాలన, ఆయన పరిపాలన అనేది ముఖ్య సారాంశం. బైబిల్ గ్రంథం మొదటి పుస్తకం నుంచి చివరి పుస్తకం వరకు, అంటే ఆదికాండం నుంచి ప్రకటన వరకు చూస్తే ఈ బైబిల్ యొక్క ముఖ్య సారాంశము దేవుని రాజ్య పాలన అని మనం గమనించవచ్చు. పాత నిబంధన గ్రంథం నుంచి కొత్త నిబంధన గ్రంథం వరకు అదే ముఖ్య సారాంశంగా మనం గమనించవచ్చు. కోర్ ఐడియా ఆఫ్ ద బైబిల్, ద కోర్ ఐడియా ఆఫ్ ద బైబిల్ ఇస్ గాడ్స్ రూల్, దేవుని రాజ్య పరిపాలన. ఈ రాజ్య పరిపాలనకు 2 భాగాలున్నాయి. 1 ఇటర్నల్ ఆస్పెక్ట్, అంటే శాశ్వత కాలమైనటువంటి పాలన. 2 థియోక్రాటిక్ ఆస్పెక్ట్, అంటే సిద్ధాంతము కలిగినటువంటి రాజ్య పాలన, సిద్ధాంతము గల రాజ్య పాలన. ఇటర్నల్ ఆస్పెక్ట్, శాశ్వతమైన రాజ్య పాలన ఏమిటంటే అది సమయంపై ఆధారపడి ఉండదు. దేవుడు సృష్టిని సృష్టించక ముందు ఆయన రాజు, సృష్టించిన తర్వాత ఆయన రాజు, రాబోయే కాలంలో కూడా ఆయన రాజుగానే ఉంటాడు, రాజుగానే రాజ్యం ఏల్తాడు, రాజుగానే రాజ్యపాలన చేస్తాడు ఆయన. శాశ్వతమైన అంశము, శాశ్వత కాల పరిపాలనకు, పరిపాలన సమయంపై ఆధారపడి ఉండదు. ఎందుకంటే దేవుడు సార్వభౌముడు, హీఈ్ సావరన్, ఆయన అధిపతి, ఆయన ఎప్పుడూ రాజుగానే పరిపాలించాడు. మరి ఒకటి దేవుడు సర్వాంతర్యామి, ఆయన అంతటా ఉంటాడు. రాజుగా దేవుడు సర్వాంతర్యామి, ఆయన అంతటా ఉంటాడు. ఆయన పాలనకు బయటగా అంటే ఆయనకు తెలియకుండా ఏమీ ఎప్పుడు కూడా జరగలేదు, జరగదు. ఇది మొదటి భాగం, శాశ్వతమైన అంశం, శాశ్వత పరిపాలన అంశం. రెండవది సిద్ధాంతం గల రాజ్యపాలన. సమయం సందర్భమును బట్టి ఆ రాజ్యపాలన అమలు చేయబడుతూ ఉంటుంది దేవుని ద్వారా. అది ఈ భూమిపై అమలు చేయబడుతూ ఉంటుంది. అలాగే ఆ సిద్ధాంతం గల రాజ్యపాలనకు మధ్యవర్తి ఉండాలి. అది మధ్యవర్తిపై ఆధారపడి ఉంటుంది. అలాగే అది ఎప్పుడు నెరవేరబడుతుందంటే ఆ మధ్యవర్తి యొక్క విధేయతను బట్టి నెరవేర్చబడుతుంది. గమనించండి, శాశ్వత రాజ్యపాలన సమయంపై ఆధారపడి ఉండదు. ఎందుకనగా దేవుడు సార్వభౌముడు, ఆయన సర్వాంతర్యామి, ఆయన ఎప్పుడూ రాజుగానే ఏలుచున్నాడు. సిద్ధాంతం గల రాజ్యపాలన మాత్రం స్థానికమైనది, తాత్కాలికమైనది. అది సమయం సందర్భంపై ఆధారపడి ఉంటుంది. అలాగే దానికి మధ్యవర్తి కావాలి ఆ పాలనకు. అలాగే దాని అది ఎప్పుడు ఎలా నెరవేర్చబడుతుందంటే ఆ మధ్యవర్తి యొక్క విధేయతను బై ఆధారపడి ఉంటుంది. సో ఈ రెండు ఆస్పెక్ట్స్ కూడా, ఈ రెండు అంశాలు బైబిల్ గ్రంథంలో మనం క్లియర్గా చూడొచ్చు. శాశ్వతమైన రాజ్య పరిపాలన ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అది ఎప్పుడు దేవుడు ఎప్పుడు రాజుగానే పరిపాలిస్తున్నాడు, పరిపాలిస్తాడు, దాంట్లో మార్పు ఉండదు. కానీ ఈ సిద్ధాంతం గల రాజ్యపాలనకు మాత్రం మార్పు కలిగింది. ఎప్పుడు మార్పు కలిగిందంటే ఆది కాండంలో మనం చూస్తాం, దేవుడు ఆదామును అవ్వను తయారు చేసినాడు ఏదైన వనంలో. తయారు చేసిన తర్వాత ఆదాము అవ్వ దేవునికి లోబడి ఉండలేదు. దేవుడు ఏమైతే చేయొద్దు అని చెప్పాడో అదే చేశారు వాళ్ళు. కాబట్టి వారి ద్వారా పాపము ఈ లోకంలోకి ప్రవేశించింది. వారు చేసిన అవిధేయత కార్యక్రమాన్ని గూర్చి పాపము ఈ లోకంలోకి ప్రవేశించింది. దేవుడు మానవుని ఎందుకు తయారు చేశాడంటే తనకు బదులుగా ఉండటకు, గాడ్స్ రిప్రజెంటేటివ్, మానవుడు దేవునికి బదులుగా ఉండటకు. ఆ ఈ తాత్కాలికమైన సిద్ధాంతం గల రాజ్యపాలనలో మానవుణ్ణి మధ్యవర్తిగా వాడుకొని ఆయన గూర్చి ప్రకటించుటకు, ఆయన గూర్చి అనేకులకు తెలియజేయుటకు దేవుడు మానవుని తయారు చేశాడు. సో ఈ సిద్ధాంతం గల రాజ్యపాలన ఎప్పుడు నిలిపివేయబడిందంటే మానవుడు ఎప్పుడైతే తప్పు చేశాడో ఆ రాజ్యపాలనకు విరామం కలిగింది. సిద్ధాంతం గల రాజ్యపాలనకు స్థానికమైన పాలన అని చెప్పాను కదా, సిద్ధాంతం గల రాజ్యపాలన స్థానికమైన పాలన. అది మధ్యవర్తి ద్వారా అమలు చేయబడుతూ ఉంటుంది. మధ్యవర్తి ఎవరు? మానవుడు. కానీ దాని నెరవేర్పు, అది ఎలా నెరవేర్చబడుతుందంటే మానవుని యొక్క విధేయతను బట్టి ఆ రాజ్యపాలన నెరవేర్చబడుతుంటుంది. కానీ మానవుడు విధేయత చూపించాడా దేవుడికి? చూపించలేదు. అందునిమిత్తం, అందుకై ఈ సిద్ధాంతం గల రాజ్యపాలన స్తంభించింది. స్తంభించడం అంటే పూర్తిగా ఆగిపోవడం కాదు, విరామం కలిగింది. మానవుడు చేసిన పాపం వల్ల ఈ రాజ్యపాలనకు విరామం కలిగింది. మరి ఈ సిద్ధాంతం గల రాజ్యపాలన ఎప్పుడు పునరుద్ధరించబడుతుంది, ఎప్పుడు మరలా మొదలుపెట్టబడుతుంది అంటే యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ తర్వాత. ప్రస్తుతానికి ఆ రాజ్యపాలన విరామం చెందింది, విరామం కలిగింది ఆ రాజ్యపాలనకు. మళ్ళీ అది ఎప్పుడు మొదలవుతుందంటే యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ తర్వాత. గమనించండి, శాశ్వత కాలం ఎప్పుడూ మారలేదు. శాశ్వత పరిపాలన, దేవుని శాశ్వత రాజ్య పరిపాలనకు ఎప్పుడూ మార్పు కలగలేదు, కలగదు. ఈ సిద్ధాంతం గల రాజ్యపాలన మాత్రం మార్పు కలిగింది. ఆ మార్పు మానవుని అవిధేయత, మానవుని పాపం వలన కలిగినటువంటి మార్పు. అవ ఆదాము పాపం చేశారు, దేవుడు చెప్పిన మాట వినకుండా ఆయనకి అవిధేయులుగా వ్యతిరేకంగా ఆయన మాటకు వ్యతిరేకంగా చేశారు. కానీ అంతటితో దేవుని యొక్క ప్లాన్ ఆగిపోలేదు. దేవుని ప్లాన్ ఏమిటంటే ఆ తర్వాత ఆయన అబ్రహామును పిలిచాడు. టు హ్యావ్ అ రిలేషన్షిప్. అబ్రహాం అని పిలిచాడు దేవుడు. అబ్రహాంను పిలిచి ఏమంటాడు, ఆదికాండము 12:1-3 నీవు లేచి నేను చూపించు చోటుకు వెళ్ళు. అబ్రహాముతో దేవుడు ఒప్పందం చేస్తాడు, ఒక నిబంధన చదువుకుందాం. అబ్రహాంతో చేసిన నిబంధన ఏమిటంటే, ఆదికాండం 12:1-3 వరకు మనం చూడొచ్చు. యెహోవా ఏమని సెలవిస్తున్నాడంటే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా. మూడు భాగాలు చూసుకోవచ్చు మన దీంట్లో. అబ్రహాము సంతతిని గురించి దేవుడు ప్రమాణం చేస్తాడు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును. గమనించండి, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనెను. మూడు భాగాలు ఈ వాక్య భాగంలో చూడొచ్చు. అబ్రహాము సంతతి, అలాగే వారి సంతతికి, అబ్రహాము సంతతికి భూమిని, స్థలము, ఉండుటకు స్థలమును, ప్రాంతమును దయచేస్తాడు. అలాగే సమస్త భూజనాన్ని అబ్రహాము ద్వారా ఆశీర్వదిస్తాను అని చెప్పేసి దేవుడు సెలవిస్తాడు ఆయన వాక్యంతో. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. మూడు భాగాలు ఈ వాక్య భాగంలో చూడొచ్చు. సో అలా దేవుని ప్రమాణము ద్వారా అబ్రహాము దేవుణ్ణి నమ్మి తన ప్రాంతమును, తన దేశమును, తన ఇంటి వారిని అన్నిటిని వదిలి దేవుడు ఆజ్ఞను పాటించాడు అబ్రహాం. ఆ విధముగా ఈ అబ్రహాము సంతతి పెరుగుతూ ఉండగా మనం తర్వాత గ్రంథాల్లో ఏం చూస్తాం, అబ్రహాము సంతతి బానిసత్వంలోకి వెళ్తారు. ఐగుప్తు దేశం బానిసత్వంలోకి, బానిసత్వంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు వారిని మర్చిపోయాడా? మర్చిపోలేదు. దేవుడు ఏం చేశాడంటే అప్పుడు మోషే అని పిలిచాడు. నిర్గమాకాండం 2:23 నుంచి చూస్తే దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది, ఆలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులు బట్టి వారు పెట్టిన మొర దేవుని యుద్ధకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకును. దేవుడు ఇస్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. సో వారు చేసినటువంటి మొరను బట్టి, వారు పడినటువంటి బాధలను దేవుడు గమనించి మోషేని పిలుస్తాడు వారిని ఆ బానిసత్వం నుంచి బయటికి తీసుకురావటానికి. దేవుడు వారి మొరను విని మోషేని పిలిచాడు వారిని బానిసత్వం నుంచి బయటికి తీసుకురావటకు. వారిని బానిసత్వం నుంచి బయటికి తీసుకువచ్చిన తర్వాత ఒక ప్రభుత్వం కింద, ఒక ప్రభుత్వం గవర్నమెంట్ కింద పెట్టాలి అన్న ఉద్దేశం దేవుడిది. సో మోషే ద్వారా ఆయన జనమును బయటికి తీసుకువచ్చి ప్రభుత్వం ద్వారా పెడతాడు. ప్రభుత్వం కింద అంటే వారిపై అధికారులను నియమించాడు దేవుడు అప్పుడు. ఆ తర్వాత మోషే ద్వారానే ధర్మశాస్త్రం ఇవ్వబడింది. మోషే ధర్మశాస్త్రం అంటాం కదా, మోషే ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఈ ధర్మశాస్త్రము దేవుని రాజ్య పరిపాలనకు ఎలా సంబంధించబడింది? ఉదాహరణకి మీరు అడగొచ్చు ప్రశ్న, దేవుని రాజ్య పరిపాలన ఒకటి, ధర్మశాస్త్రం ఒకటి, ఈ రెండింటికి కనెక్షన్ ఏంటి, ఈ రెండింటికి లింక్ ఏంటి? ఆ కనెక్షన్ ఏంటంటే, మోషే ధర్మశాస్త్రము చాలా ప్రాముఖ్యమైనది. ఆ ధర్మశాస్త్రము ఒక సాధనముగా దేవుడు మోషే ద్వారా ఇచ్చాడు. అది ఏం సాధనము, దాని యొక్క కారణం ఏంటంటే, ఇస్రాయేలీయులు లేదా దేవుని బిడ్డలు అబ్రహాముతో దేవుడు చేసినటువంటి ప్రమాణమును స్వీకరించగలుగుతారని. ఆయన చెప్పాడు కదా, అబ్రహామును ఆశీర్వదిస్తానని, ఆయన సంతతిని ఆశీర్వదిస్తాడని. సో ఆ ప్రమాణాలను స్వీకరించడానికి మోషే ధర్మశాస్త్రమును దేవుడు నియమించాడు. నియమించి మోషే ద్వారా ఆ ధర్మశాస్త్రం ఇచ్చాడు తన ప్రజలకు. కానీ ఆ ధర్మశాస్త్రం ఇచ్చారు, ఆ ధర్మశాస్త్రానికి ఒక నిబంధన ఉంది, ఒక నియమం, నిబంధన, ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటంటే ఇస్రాయేలీయులు మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రమును పాటిస్తే వారికి యెహోవా దేవుడు అబ్రహాముతో చేసిన ప్రమాణం, ఏ ప్రమాణం, నేను నీ సంతతిని ఆశీర్వదిస్తాను అని చెప్తాడు కదా. మోషే ధర్మశాస్త్రమును పాటిస్తే అప్పుడు దేవుని ఆశీర్వాదములు వారు పొందుతారు అనేది మోషే ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యత. సో మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తే మీకు ఆశీర్వాదం కలుగుతుంది, పాటించకపోతే శాపములు కలుగుతాయి. మోషే ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడంటే ఆ ధర్మశాస్త్ర ప్రకారము దేవుడు ఏమైతే చెప్పాడో అవి ఇస్రాయేలీలు పాటిస్తారు అని. ఇస్రాయేలీలు మోషే ధర్మశాస్త్రం పాటిస్తే దేవుని ఆశీర్వాదం ఉంటుంది, పాటించకపోతే ఆశీర్వాదం ఉండదు. ఆ ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇవ్వటమే కాక మోషే 5 ప్రసంగాలు చేస్తాడు. ఆ 5 ప్రసంగాల్లో కూడా 3 ప్రాముఖ్యమైనటువంటి పాయింట్స్ మనం చూడొచ్చు. దేని గురించి అంటే దేవుని రాజ్యపాలన గురించి. దేవుడు వారికి భూమిని ఇస్తానని చెప్పి ప్రమాణం చేశాడు. ఆ చేసినటువంటి ప్రమాణం ఏ కండిషన్ మీద ఆధారపడిందంటే మీరు నాకు విధేయత కలిగి జీవిస్తే మీకు ఆ భూమి లభిస్తుంది, లేదా అవిధేయత చూపిస్తే మిమ్మల్ని ఆ భూమి నుంచి బహిష్కరిస్తాను. 2వ పాయింట్, మీరు నాకు విధేయత కలిగి ఉంటే మీకు ఆశీర్వాదాలు కలుగుతాయి, అవిధేయత చూపితే శాపములు కలుగుతాయి. 3వది, మోషే ప్రసంగాల్లో ప్రాముఖ్యమైనది ఏంటంటే ఒకవేళ ఇస్రాయేలీయులు అవిధేయత చూపిస్తే దానికి పరిష్కారం ఏంటి, దాని పరిహారం. మోషే ప్రసంగాల్లో ఏం చెబుతాడంటే మీరు దేవునికి అవిధేయతగా జీవిస్తే, ఒకవేళ మీరు పాపం చేసి దేవునికి అవిధేయతగా జీవిస్తే దానికి పరిహారం పశ్చాత్తాపం. పశ్చాత్తాప పడాలి, ఆ పాపాన్ని వదిలిపెట్టాలి. ఈ 3 కండిషన్స్, ఈ 3 పాయింట్స్ వాళ్ళు పాటిస్తే అప్పుడు దేవుడు అబ్రహాముతో చేసినటువంటి ప్రమాణమును మరలా ప్రారంభిస్తాడు. ఒకవేళ ఇస్రాయేలీలు అవిధేయతతో జీవిస్తే దేవుడు అబ్రహాము చేసినటువంటి ప్రమాణమును నెరవేర్చడు. సో అది కండిషన్. ఇస్రాయేలీలు బానిసత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం తర్వాత చూసుకోవచ్చు యెహోషువ గ్రంథంలో, ఆ తర్వాత న్యాయాధిపతుల గ్రంథంలో ఏ విధంగా ఇస్రాయేలీలు ప్రవర్తించారు, ఏ విధంగా వాళ్ళు ప్రమాణాలు చేశారు, దేవుని చెప్పినట్టుగా నడుచుకుంటామని కానీ నడవలేదు. ఇవన్నీ మనం తర్వాత చూస్తాం యెహోషువ గ్రంథంలో, అలాగే న్యాయాధిపతుల గ్రంథంలో. మోషే తర్వాత దేవుడు దావీదుని పిలుస్తాడు. దావీదుతో ఇప్పుడు గమనిస్తున్నారు, అబ్రహాముతో ఒక నిబంధన, మోషేతో నిబంధన, ఆ తర్వాత దావీదుతో కూడా దేవుడు నిబంధన చేస్తాడు. ఆ నిబంధనలో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటంటే శాశ్వతమైన సంతతి, ఇటర్నల్ సీడ్ మొదటిది, 2వది శాశ్వతమైన రాజ్యము, ఇటర్నల్ కింగ్డమ్, 3వది శాశ్వతమైన సింహాసనము, ఇటర్నల్ థ్రోన్. ఈ 3 కూడా ప్రాముఖ్యమైన విషయాలు. అవి ఎక్కడ చూస్తామంటే మనం 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో దేవుడు దావీదుతో నిబంధన చేస్తాడు. ఈ నిబంధనలు అన్నిటికీ కూడా ఒక కండిషన్ ఏంటంటే ఇస్రాయేలీలు విశ్వాసం కలిగి దేవునికి విధేయత కలిగి ఉంటే అప్పుడు వారు దేవుని రాజ్యంలో ఉంటారు, అలాగే దావీదు కుమారుడు రాజ్యం ఏలతాడు. దావీదు చేసిన నిబంధన కూడా కొన్ని విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఇస్రాయేలీయులు విశ్వాసం కలిగి దేవునికి విధేయతగా జీవిస్తే వారికి ఆశీర్వాదములు కలుగుతాయి. మరి దావీదు చేసిన నిబంధనలో కొన్ని మార్పులు ఉన్నాయి. ఏమిటంటే శాశ్వతమైన సంతతి, శాశ్వతమైన రాజ్యము, శాశ్వతమైన సింహాసనము, ఇవన్నీ ఎలా కలుగుతాయి? ఇస్రాయేలీలు విశ్వాసము కలిగి దేవుని యందు విధేయత కలిగి ఉంటే వారు తప్పకుండా దేవుని రాజ్యంలో ఉంటారు. అలాగే దావీదు కుమారుడు ఖచ్చితంగా దేవుని రాజ్యం ఏలుతాడు. దావీదు కుమారుడు ఎవరు? మనం ముందు ఇంకా బైబిల్ గ్రంథంలో చూస్తే, కొత్త నిబంధన గ్రంథంలో ఎంటర్ అయితే యేసుక్రీస్తు ప్రభు దావీదు కుమారుడిగా చూపించబడతాడు. ఈ అంశము, ఇస్రాయేలీలు విశ్వాసం కలిగి ఉండాలని, విధేయత కలిగి ఉండాలని మనం బైబిల్ అంతటా చూడవచ్చు. మోషే ధర్మశాస్త్రం చాలా ప్రాముఖ్యమైనది. పాత నిబంధన గ్రంథం అంతటా కూడా ఈ మోషే ధర్మశాస్త్రంపై ఆధారపడి ఉంటుంది. మోషే ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత ఇస్రాయేలీయులు పశ్చాత్తాపడతారు, మరలా పాపం చేస్తారు, మరలా పశ్చాత్తాపడతారు, మరలా పాపం చేస్తారు. ఇదంతా కూడా మోషే ధర్మశాస్త్రంపై ఆధారపడుతుంది. ఇంక్లూడింగ్ ప్రవచనాలు, ప్రవక్తల ద్వారా ఇచ్చినటువంటి ప్రవచనాలు కూడా మోషే ధర్మశాస్త్రాన్ని ఇస్రాయేలీయులకు తెలియజేస్తుంటుంది. ఈ రాజ్యపాలన అనేది మనం బైబిల్ అంతటా చూడొచ్చు. ఉదాహరణకు ఇస్రాయేలీయులు ఎదురు చూస్తుంది ఎవరి కోసం? వారి మెస్సయ్య కోసం, వారి రాజు కోసం. పాత నిబంధన గ్రంథం అయిపోయిన తర్వాత ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ అంటారు, మధ్యలో 400 సంవత్సరాలు. ఆ ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ అనే దాంట్లో కూడా అనేకమైన కార్యాలు జరిగి 400 సంవత్సరాలు అనేకమైన కార్యాలు జరిగినాయి. ఆ కార్యాలు పత్రికలు చదివితే అప్పుడు కూడా ప్రజలు వారి మెస్సయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో మత్తయి సువార్త 1:1 అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. గమనించండి, దావీదు కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వంశావళి అని చెప్పేసి మత్తయి సువార్త 1:1 చెప్తా ఉంది. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు జన్మించిన తర్వాత ఆయన ప్రజలకు, ఆయన దగ్గర ఉన్న వారికి, ఆయన చుట్టుప్రక్కల ఉన్న ప్రజలకు దేవుని రాజ్యం ఇక్కడున్నది అని చెప్పి వారికి దేవుని రాజ్యంను గూర్చి బాధ చేశాడు. పశ్చాత్తాపడండి, దేవుని రాజ్యం యుద్ధనున్నది అని చెప్పేసి ఆయన ప్రసంగాలు చేశాడు యేసుక్రీస్తు ప్రభు. కానీ అందరూ నమ్మలేదు, కొంతమంది నమ్మారు. ఆయన సేవ చేసిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు. మరలా ఆయన ఒకరోజు తిరిగి వస్తాడు, సెకండ్ కమింగ్, రాజులకు రాజుగా తిరిగి వస్తాడని ప్రకటన గ్రంథం 19:16 ప్రకారం రాజులకు రాజుగా వచ్చి రాజుగా దావీదు కుమారుడిగా రాజుగా ప్రకటన గ్రంథం 22:16 చూస్తే ఆయన ఎల్లప్పుడూ శాశ్వతముగా మళ్ళీ రాజ్యపాలన చేస్తాడు. గమనించారా, దేవుని శాశ్వత రాజ్యపాలన ఎప్పటికీ మారదు. దేవుని సిద్ధాంతము గల రాజ్యపాలన, ఆ పాలనకు మార్పు కలిగింది మానవుని పాపం ద్వారా. ఆ తర్వాత దేవుడు అబ్రహాముతో నిబంధన చేసి నేను నిన్నును నీ సంతతిని ఆశీర్వదిస్తానని చెప్పేసి నిబంధన చేస్తాడు. ఆ తర్వాత తన సంతతి పెరుగుతూ ఉండగా వారు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉంటారు. ఆ తర్వాత దేవుడు మోషేని పిలుస్తాడు వారిని విడిపించడానికి. తర్వాత మోషే ధర్మశాస్త్రం ఇస్తాడు దేవుడు, మీరు ఈ విధముగా చేస్తే, నేను చెప్పినట్లు చేస్తే మీకు ఆశీర్వాదం కలుగుతుందని. ఇస్రాయేలీయుల జీవితం అంతా చరిత్ర, పాత నిబంధన గ్రంథం చరిత్ర చూస్తే వారి జీవితం అంతా కూడా ఈ ప్రాముఖ్యముగా మోషే ధర్మశాస్త్రంపై ఆధారపడి ఉంటుంది. వారు చెప్పినది చెప్పినట్లు చేస్తే ఆశీర్వాదం లేదా శాపం. కానీ ఇస్రాయేలీయులు అంతటా కూడా దేవుడు చెప్పినట్లుగా చేయలేదు. ఆ తర్వాత దేవుడు దావీదుతో నిబంధన చేస్తాడు, దావీదు కుమారుడు శాశ్వతంగా రాజ్యం ఏలుతాడని చెప్పేసి నిబంధన చేస్తాడు. ఆ దావీదు కుమారుడు ఎవరో మత్తయి సువార్త 1:1 చూసుకుంటే అది యేసుక్రీస్తు ప్రభు. ప్రస్తుతానికి సిద్ధాంతం గల రాజ్యపాలనకు విరామం కలిగింది. తర్వాత యేసుక్రీస్తు ప్రభు ప్రసంగాల్లో ఏమంటాడంటే, పశ్చాత్తాపడండి, దేవుని రాజ్యం ఎక్కడున్నది అని, మీ యుద్ధనున్నది అని. సో మొదటి అధ్యాయం పాత నిబంధన గ్రంథం నుంచి అప్పటి వరకు కూడా దేవుని రాజ్యమే, ఎందుకంటే ఆఖరికి క్రీస్తు కూడా దేవుని రాజ్యం గురించే బోధ చేశారు. తర్వాత ఆయన సేవా సమయం అయిపోయింది, ఆయన మరణించారు, తిరిగి లేచారు, పరలోకానికి వెళ్ళారు. ఈ విరామము చెందినటువంటి పాలన మళ్ళీ ఎప్పుడు ప్రారంభించబడుతుందంటే క్రీస్తు తిరిగి వచ్చిన తర్వాత. దావీదు కుమారుడిగా ప్రకటన గ్రంథం 5:5 బట్టి చూస్తే దావీదు కుమారుడిగా క్రీస్తు మరలా తిరిగి వచ్చి రాజ్యమేలతాడు. రాజులకు రాజుగా ఆయన వచ్చి రాజ్యమేలతాడు. దావీదు కుమారుడిగా ఎప్పటికీ శాశ్వతంగా ఆయన రాజ్యమేలుతాడు. ప్రకటన గ్రంథం 22:16 చూస్తే. సో బైబిల్ అంతటికీ కూడా ప్రాముఖ్యమైన టాపిక్, ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే దేవుని రాజ్యము. ఈ వేరే విషయాలు, నిబంధనలు లేక ప్రవక్తలతో దేవుడు ఇశ్రాయేలుకు పశ్చాత్తాపడమని ప్రవచనాలు, ఇవన్నీ కూడా దేవుని రాజ్యమును గురించే ప్రకటిస్తున్నాయి. ఇవన్నీ బట్టి చూస్తే బైబిల్లో ప్రాముఖ్య అంశం ఏంటంటే దేవుని రాజ్యము, దేవుని రాజ్య పరిపాలన. సో యేసుక్రీస్తు ప్రభు తిరిగి వచ్చి ఆయన రారాజుగా దావీదు కుమారుడిగా రాజ్యమేల్తాడు. అప్పుడు ఈ సిద్ధాంతము గల రాజ్యపాలన మళ్ళీ ప్రారంభించబడుతుంది. చూసారా, బైబిల్ గ్రంథము యొక్క ముఖ్య సారాంశము, అనేకమైన అంశాలు ఉన్నాయి కానీ ముఖ్య సారాంశము దేవుని రాజ్యపాలన. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ జరిగేటువంటి అన్ని సన్నివేశాలు కూడా దేవుని రాజ్యపాలన క్రిందట కనపడుతుంటాయి, క్రిందట వస్తుంటాయి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం దేవుని రాజ్య పరిపాలన మాత్రం స్పష్టంగా చూడొచ్చు. సో దేవుని రాజ్యపాలన అనేది బైబిల్ యొక్క ముఖ్య అంశము, ముఖ్య సారాంశం. బైబిల్లో లెక్కించబడినటువంటి ప్రతి సంఘటన ఈ రాజ్య పరిపాలన అనే ముఖ్య అంశం క్రింద జరిగినటువంటివి. So that is the main theme of the Bible. దేవుని రాజ్య పాలన మనం పాత నిబంధన గ్రంథాలను చూసాము, యేసుక్రీస్తు జీవితంలో ఆయన ప్రసంగాల్లో చూసాము, రాబోయే కాలంలో ఆయన చేయబోయే కార్యక్రమం గురించి కూడా మనం విన్నాం. ఏమిటంటే రాజుగా తరతరాలు ఏలుతాడు యేసుక్రీస్తు ప్రభు. సో దట్ ఈజ్ ఇట్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. దేవుని రాజ్య పాలన ప్రాముఖ్యమైనది. That is the end of this episode. So, గమనించండి, ప్రాముఖ్యమైన అంశం బైబిల్లో దేవుని రాజ్య పరిపాలన. థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్ అండ్ ఫర్ యూర్ టైమ్. దయచేసి ఫేస్బుక్ పేజ్కి వెళ్ళండి, ఫేస్బుక్ పేజ్ లైక్ చేయండి, ఐట్యూన్స్కి వెళ్ళి ఐట్యూన్స్లో రివ్యూ రాయండి ఈ పాడ్కాస్ట్ మినిస్ట్రీ గురించి. అలాగే వెబ్సైట్ విజిట్ చేయండి. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగండి. ఫేస్బుక్ పేజ్లో అడగొచ్చు. దేర్ ఇస్ అ గ్రూప్, ఫేస్బుక్ గ్రూప్, బైబుల్ ప్రబోధర్ గ్రూప్. యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్ దేర్. అలాగే షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అబౌట్ దిస్ మినిస్ట్రీ. నేను ఈ కార్యక్రమం, నేనని కాదు, ఈ కార్యక్రమం మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలన్నదే నా ఆశ. ప్రాముఖ్యంగా దేవుడు ఈ కార్యక్రమం ద్వారా, ఈ సేవ, ఈ మినిస్ట్రీ ద్వారా మహిమ పొందాలన్నది నా ప్రార్థన. సో దయచేసి ప్రార్థించండి ఈ మినిస్ట్రీ గురించి. అనేకమైన వారు దేవుని వాక్యాన్ని విని వాక్యాన్ని నేర్చుకునేలాగా ప్రార్థించమని ప్రార్థన చేస్తున్నాను. ఐఎమ్ రిక్వెస్టింగ్. సో థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్. ఐ హోప్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ ఎ గ్రేట్ వీక్. గాడ్ బ్లెస్ యూ ఆల్.